భగవాన్ బాబావారి దివ్య పాదపద్మములకు హృత్పూర్వక ప్రణామాలు. గురువుని ప్రశ్నించడం మానుకున్నవాడే సరి అయిన భక్తుడు అన్నారు. గురువుని సందేహించడం కానీ ప్రశ్నించడం కానీ సరి అయిన భక్తుని లక్షణం కాదు అన్నారు. ఎందువల్ల ఆ గురువు యొక్క చేష్టలు, గురువు యొక్క ఆలోచనలు నీ యొక్క దృష్టికి అందేవి కావు కనుక, నీ మనస్సు యొక్క అంచనాల మేరకు అందవు కనుక గప్చిపుగా ఊరుకోమన్నారు. స్వామి నీ దయ, ఏం చేస్తావో, ఎప్పుడు ఏం చేస్తావో, ఎప్పుడు కారు ఎక్కుతావో, ఎప్పుడు కారు దిగుతావో, నీ దయ, మేము ప్రశ్నించాం, అలా ఊరుకోమన్నారు. ఇదే నిజమైనటువంటి శరణాగతి భావం అన్నారు. గురువు ఎక్కడున్నారయ్యా అని అడిగారు. ఎవరో బుద్ధిమంతుల్ని ఇక్కడ అడిగితే బెంగళూరు చేరుంటారండి అంటాడు. చాలా పొరపాటు. బాహ్యంగా గురువు పుట్టపర్తిలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారని మనం అనుకుంటున్నాం, కానీ బాహ్యంగా నీకు కనపడే గురువు నిజానికి నీ అంతర్యామిగా ఉన్నాడు. నీ అంతర్యామిగా ఉన్నాడు అసలు గురువు, పైకి బాహ్యంగా కనపడుతున్నాడు అంతే. అలాగా మరి నేను కారెంబడి పరిగెడుతున్నానే, అదంతే, ఇంకా ఆ స్థాయిలోనే ఉన్నాం. పోని బయట ఉన్నప్పుడు గురువు ఉత్తరాలు తీసుకుంటాడు, కాస్త నమస్కారం చేసుకోవచ్చు, కళ్ళారా చూసుకోవచ్చు, మాట్లాడితే వినవచ్చు. లోపలున్న గురువు ఏం చేస్తున్నాడు? ఆ బయట ఉన్నవాడే లోపలున్నాడు. లోపలుండి ఏం చేస్తున్నాడు ఆయన? అప్పుడు చెప్తున్నారు, నీ అంతర్యామిగా ఉన్నటువంటి గురువు నీ యొక్క బలహీనతలన్నీ చూస్తుంటాట. పైకి చాలా భక్తుడుగా నటిస్తున్నా నువ్వు ఎంతవరకు నిజమైన భక్తుడు ఆయన గమనిస్తూ ఉంటాడు. నలుగురికి తెలియకుండా నీ అంత నీవు కొంతవరకు సర్దుబాటు చేసుకుంటున్నట్లుగా నీకు అనిపించినా అన్నీ నాకు తెలుసురా అని లోపల గమనిస్తూనే ఉంటాడు. ఇది ఆయన చేసే పని. అందుకని లోపల కూడా ఉన్నాడు, గుర్తించండి. వెలుపల ఉన్న గురువు కారకి బెంగళూరుకి వెళ్ళచ్చు, కానీ ఆయన మనలో కూడా ఉన్నాడు. ఊరెళ్ళిపోయాను అనుకుంటున్నాడా, నేను లోపల ఉన్నట్టు వీడి తెలియదేమో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. ఈ నేడబట్టి ఉన్నాడు, కూర్చున్న బండలు అరిగిపోతున్నాయి, కానీ వీడిలో ఏమాత్రం లాభం లేదురా అని నవ్వుకుంటూ ఉంటారు. లోపలున్న భగవంతుడు ఏం చేస్తుంటాట, మనం బలహీనతలు గమనించడమే కాకుండా లోపల ఉన్నటువంటి తన తత్వాన్ని, లోపలున్నటువంటి పరబ్రహ్మ రూపమైన గురువు తన్ని గుర్తించడానికి, అనుభవించడానికి ఏ ఆటంకాలైతే ఉన్నవో, ఏ అడ్డంకులైతే ఉన్నవో వాటిని తొలగిస్తాట. అంటే లోపలున్నటువంటి పరమాత్మకు, లోపలున్నటువంటి సద్గురు తత్వాన్ని గుర్తించడానికి నీకు ఆటంకంగా ఉన్నటువంటి కొన్ని అంశములున్నవి, ఈ ఆటంకములు తొలగించుటయే నీలో ఉన్నటువంటి గురువు యొక్క ధర్మము అని స్వామి చెప్తున్నారు. సరే స్వామి, నాలో ఉండి నా బలహీనతలు గమనిస్తున్నావు అన్నమాట, నాలో ఉండి నిన్ను గుర్తించడానికి అడ్డు వచ్చేటువంటి వాటిని తొలగిస్తున్నావు అన్నమాట, ఇంతకీ నన్ను ఏం చేయదలుచుకున్నావు నాలో ఉండి? అప్పుడు చెప్తున్నారు, తనంతటి వాణ్ణి చేసేదాకా వదిలిపెట్టను అన్నాడు. తనంతటి వాణ్ణి చేసేదాకా వదిలిపెట్టను. ఎక్కడ విషయం అది? ఈ జన్మలో కాదు, రాబోయే జన్మలలో కూడా భక్తుడు అనుకున్న వాడిని, తనంత వాడిని చేసేదాకా నేను వదిలిపెట్టను అన్నాడు. అంతటితో ఆకుండా ఒకవేళ నువ్వు వదిలిపెట్టినా నేను నిన్ను వదిలిపెట్టను అన్నాడు. నువ్వు భయపడి పారిపోతావేమో, నీ వెనకాలే, నీ వెనకాలే ఉన్నాను, నీలోనే ఉన్నా, నన్ను వదిలిపెట్టి నువ్వు ఎక్కడ పారిపోతావు, అది కుదరదు అన్నాడు. ఏమయ్యా, ఒక్క విషయాన్ని గుర్తించండి, భగవంతుడు మానవ రూపంలో రావడం, మనకు దర్శనాన్ని ప్రసాదించడం, మన వంక చల్లని చూపుని ప్రసరింపచేయడం, చల్లని మాటలు మనతో మాట్లాడడం, ఇదంతా కూడా స్వామి యొక్క అనుగ్రహమే. శరీర ధారణ, చూపు, మాట అంతా భగవంతుని యొక్క కృపయే, ఆయన యొక్క అనుగ్రహమే అన్న విషయం మనం గుర్తించాలి. అందువల్ల బయట కనబడుతున్న స్వామి లోపల ఉంటూ ఇంత నాటకాన్ని జరిపిస్తున్నాడు, ఇంతగా మనలో మార్పులు తీసుకొస్తున్నారు స్వామి మన లోపల ఉంటూ. పోనీ మనంత మనం తెలుసుకోగలం అనుకుంటున్నావేమో, నాకు మనసు లేదా, నాకు బుద్ధి లేదా, నాకు పాండిత్యం లేదా అనుకుంటావేమో. దానికి సమాధానం చెప్పారు, నీ మనసు నీ బుద్ధి ఏం చేస్తున్నాయంటే పిచ్చెక్కిస్తున్నాయి. ఎన్నో పుస్తకాలు చదవడం, ఎన్నో సిద్ధాంతాలు తెలుసుకోవడం, ఎన్నో ధర్మాలు ఆచరించడం, ఎన్నో పుణ్యక్షేత్రాలు నదీ తీర్థములు కూడా సంచారం చేయడం, చివరికి పిచ్చెక్కి కూర్చోవడం, ఇది మనకు జరుగుతున్న పని. అలా కాకుండా అనేకానేకమైన విషయము గ్రహించడం వల్ల నీలో సందిగ్ధత ఏర్పడుతున్నది. ఎవరు అడుగుతారు, అయ్యా ద్వైతం కరెక్టా, అద్వైతం కరెక్టా, విశిష్టాద్వైతం కరెక్టా అని, ఏం చెప్పను నేను వాళ్లకు, ఏది నువ్వు అనుసరిస్తావో అదే కరెక్ట్ అని చెప్పాను. ఏది నీకు సంతృప్తి ఇస్తున్నదో అదే కరెక్ట్. ఎందుకంటే త్రిమతాచార్యులు ప్రారంభించారు, అందులో ఇది ఎక్కువ ఇది తక్కువ అనుకునేటువంటి అజ్ఞానులం కాదు మనం. ఏది నీకు సంతృప్తి ఇస్తున్నదో, ఏ మార్గం నీకు ఆనందం అందిస్తున్నదో అదే సరి అయిన బాట అయ్యా అని చెప్తుంటాం. కనుక మన మనోబుద్ధులు సరి అయిన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని, ఆధ్యాత్మిక గమ్యాన్ని చేర్చవు, అందించవు. ఎందువల్ల, మన మనసు విషయాన్ని గ్రహించడానికి బాగా తాపత్రయపడుతుంది. విషయాన్ని అనుభవించేదానికంటే విషయాన్ని తెలుసుకోవడానికి మనసు తాపత్రయపడుతుంది. తెలుసుకోవాలి బాగా. మనసు యొక్క లక్షణం, నాకు అట్లా అనిపించదే నేను నమ్మను, మనసు అనే దానికి ఉండి తీరుతుంది, ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి అని అనిపిస్తుంది. ఇలా విషయాలు గ్రహించడంలో అనుభవానికి దూరం అయిపోతున్నాం. ఇందువల్ల దీని చక్కని ఉదాహరణ చెప్పారు. ఒకడు మామిడి పళ్ళు కొనుక్కోవడానికి వెళ్ళాడు. ఆ మామిడి పళ్ళ షాపుకు వెళ్ళాడు, మామిడి పళ్ళు చూశాడు. అప్పుడు ఆ మామిడి పళ్ళు అమ్మేటువంటి వాడిని అడుగుతున్నాడు, ఏ ఊరివయ్యా ఇవి? అయ్యా బంగినపల్లి నుంచి వచ్చాయండి. అలాగా, ఎంత తోట ఉంది వాడికి, ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని చెట్లు పెంచాడు, ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కొమ్మలు ఉన్నాయి, ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కాయలు కాశాయి, ఎన్ని కాయల్లో ఎన్ని పండ్లు అయినాయి, రోజుకి వీడికి ఎంత వస్తుంది, ఇది మొదలుపెట్టాడు. అప్పుడు ఆ యజమాని అంటున్నాడు, అయ్యా మీకు తినవలసిన పండేదో తీసుకొని వెళ్ళండి, ఇవన్నీ ఎందుకయ్యా, నువ్వు వచ్చింది మామిడి పండు కోసం వచ్చావు, అంతేగాని ఈ వృక్షాలు ఎలా పెరిగాయి, ఏ ఎరువు వేసారు, ఎందుకయ్యా నీకు ఇదంతాను. అదే చెప్తున్నారు, జీవుడెవరు, దేవుడెవరు, ప్రకృతి ఏమిటి, ప్రపంచం ఏమిటి, భక్తి ఏమిటి, వైరాగ్యం ఏమిటి, ఇంక పోయింది, ఏమిటో ఏమిటో అంత, అసలు తత్వం పోయింది, అసలు అనుభవం పోయింది. అందువల్ల భగవంతుడి యొక్క శక్తి మన అంచనాలకు అందేటువంటిది కాదు. కనుక ఏం చేయమంటావు స్వామి, ఒక్కడు గుర్తుంచుకో, నీకు కనపడేటువంటి దేహంలో, నశించేటువంటి దేహంలో, పాంచభౌతికమైన దేహంలో నశించినటువంటి అమృతమయమైనటువంటి నిత్యమైన సత్యమైన ఆత్మతత్వం ఉన్నదని గ్రహించటం, అంతకు మించి ఇంకా పుస్తకాలు కానీ ఇక మంత్రాలు కానీ ఏమీ అక్కర్లేదు బొమ్మన్నారు. గ్రహించవలసింది ఒకటే, అశాశ్వతమైన జగత్తులో, అశాశ్వతమైన దేహంలో శాశ్వతమైన నిత్యమైన ఆత్మతత్వం ఉన్నది అన్న సత్యం తెలుసుకుంటే ఇక అంతకు మించి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. మామిడి పండు కొనుక్కుంటే కొమ్మలు కొనక్కర్లేదు, ఆకులు కొనక్కర్లేదు, చెట్లు కొనక్కర్లేదు, పండే అది కొంటే చాలు. అదే రీతిగా మామిడి పండు యొక్క ఆత్మతత్వాన్ని గ్రహించడమే మనం చేయవలసింది. మరొక విషయం స్వామి చెప్తున్నారు, ఎలా బ్రతకాలి ప్రపంచంలో ఆత్మతత్వం తెలిసినవాడు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు ఎలా బ్రతకాలి ప్రపంచంలో? చెప్తున్నారు చక్కని ఉదాహరణ. ఒక పని మనిషిలాగా బతకమన్నారు. ఒక పని మనిషిలాగా, అదేమిటండి పని మనిషిలాగా ఎలా బ్రతుకుతాం? చిన్న ఉదాహరణ. పని మనిషి ఇంట్లో పనిచేస్తుంది, దారిలో అడగండి ఎక్కడికి వెళ్తున్నామని, మా ఇంటికి వెళ్తున్నానంటుంది. ఓ చంటి పిల్లాన్ని ఆడిస్తుంది, ఎవరు? మా పిల్లాడు అంటుంది. ఆ ఇంట్లో వాళ్ళ కష్టం వస్తే తాను కష్టపడుతుంది, ఆ ఇంట్లో వాళ్ళు సుఖపడితే తాను సుఖపడుతుంది. ఈ ఇల్లంతా నాదే అనుకుంటుంది 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ. కానీ తనకు తెలుసు ఆ ఇల్లు తనది కాదని తెలుసు, అక్కడ ఉన్నవారు తన వాళ్ళు కారని కూడా తెలుసు. అదే రీతిగా పని మనిషి ఇది నాది కాదు అనుకుంటూ తనదిగా భావించి ఎలా ప్రవర్తిస్తున్నదో, అదే రీతిగా జగత్తులో మనది కాదు అని ఎప్పుడు నిరంతరం జ్ఞాపకం పెట్టుకుంటూ మనదైనట్లుగా ప్రవర్తించాలి ప్రపంచంలో. ఇది స్వామి చెప్పింది. దీనికి కొన్ని ఉదాహరణలు చెప్పారు. తామర పుష్పము నీటిలో జన్మించినప్పటికీ ఆ తామర పుష్పానికి నీరు కానీ బురద కానీ అంటవు, కానీ నీటిలోనే పెరిగింది, బురదలోనే పుట్టింది. అదే రీతిగా సంసారంలో నీవు ఉన్నప్పటికీ సంసారం నీలో రానివ్వకుండా చూసుకో. నువ్వు ఉన్నది సంసారంలోనే, కానీ సంసారం నీలో ప్రవేశించకూడదయ్యా అంటూ మరొక ఉదాహరణ చెప్పారు స్వామి. ఒక నావ ఉన్నది, ఇది నీటిపైన ఉపరితలం పైన ప్రయాణిస్తున్నది. నీటిపైన నావ ఉన్నప్పటికీ నీరు నావలో బోటులో ప్రవేశించలేదు, ఓడలో ప్రవేశించలేదు. అదే రీతిగా ప్రపంచంలో మనం ఉంటున్నప్పటికీ ప్రపంచం మనలో ప్రవేశించకుండా జీవించాలి అని స్వామి మనకు చెప్తున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న మనందరికీ కూడా మరొక హెచ్చరిక కూడా స్వామి చెప్తున్నారు. ఏది కూడా నేను సాధించాను అని అనుకోవద్దు అన్నారు. నేను సాధించాను అన్న భావం ఉండకూడదు. ఎందువల్ల? ఈ నేను నేను అంటున్నావే, నేను ఇంత పని చేశాను, నేను అంతవాణ్ణి, నేను ఇంతవాణ్ణి, నేను ఉన్నప్పుడు ఎలా ఉండేది, అదే అహంకారం అంటారు. అది పోతేనే నువ్వు భక్తుడవు. ఎవరిని పలకరించినప్పుడు కూడా మనందరం అనే మాట ఇదే, నేనున్న రోజుల్లో అండి నేనెంతటి వాడిని, నేనా అది. కనుక ఈ నేను అన్న భావం పోవడమే ఆధ్యాత్మికము. అలాంటి సందర్భంలో నేను సాధించాను అని ఎట్లా అంటావు? నువ్వు లేదే అసలు. అంతా ఈశ్వర సంకల్పం ప్రకారం జరుగుతుంది. పరమాత్మ యొక్క నిర్దేశం ప్రకారం అంతా జరుగుతున్నప్పుడు నీవు అనేవాడు ఎక్కడున్నావు? ఇదే స్వామి చక్కగా చెప్పారు. చిత్రకూట పర్వతం చేరారు సీతారామ లక్ష్మణులు. అక్కడ రాములు వారు అంటున్నాడు, లక్ష్మణ నీకు తోచిన చోట ఒక చక్కని కుటీరాన్ని నిర్మించవయ్యా, ఈ రాత్రికి మనం బస చేయాలి అన్నాడు. వెంటనే లక్ష్మణుడు ఏడవడం ప్రారంభించాడు, ఏమయ్యా ఒక చిన్న బస వసతి నిర్మించమంటే ఇంత దుఃఖిస్తున్నావేమిటి, ఏమన్నా నిన్ను కోపడలేదే అన్నాడు రాముడు. అప్పుడు లక్ష్మణుడు అంటున్నాడు, అన్నయ్య నాకంటూ ఒక కోరిక ఉన్నదా, నాకంటూ ఒక నిర్ణయం ఉన్నదా, నేను లేను ఉన్నదే నీవు, నన్ను చూచి ఒక పర్ణశాల నిర్మించమంటావా, నేననే వాణ్ణి లేను అన్నయ్యా అంటాడు. అదే రీతిగా ఆధ్యాత్మిక మార్గంలో ఈ నేను అన్న భావం, అహంకార భావం ఎంత తగ్గితే అంత ముందుగా మనం పురోగమించేటువంటి అవకాశం ఉంటుంది అంత త్వరగా. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. ఇద్దరి మధ్య ఒక పల్చని తెర ఉన్నదనుకోండి, చాలా పల్చని ఓ సిల్క్ లాంటిది పల్చని తెర. ఈ పల్చని తెర ఉన్నప్పుడు ఈ తెరకి అవతలున్నవాడికి వీడు కనపడతాడు, ఈవతలున్నవాడికి అవతల వాడు కనపడతాడు. ఎందుకంటే తెర చాలా పల్చగా ఉన్నది కనుక. అదే రీతిగా అహంకారం మందం తగ్గించుకోవాలి. చాలా పల్చగానా చేసుకుందాం, అసలు లేకుండా మన వల్ల కాదు కనుక కనీసం కాస్త పల్చగానా ఉంచుకుందాం. ఓ పెద్ద దుప్పటి జంఖానా లెవెల్లో ఉంది మంది, దీన్ని బాగా తగ్గించుకొని కాస్త పల్సని తెరలాగా చేసుకుంటే ఆవతల తెరకి ఆవతలున్న దేవుడు మనకు కనపడతాడయ్యా, అహంకారాన్ని తగ్గించుకోవాల్సింది అని మనకు చెప్తూ ఉన్నారు. అయితే చెప్పడం బాగానే ఉంది, కానీ లోకంలో ఎలాగా? ఈ సంసారం ఎట్లా, ఈ తాపత్రయం ఎట్లా, ఈ ప్రపంచం ఎట్లా అని మనకు అనిపిస్తుంది. దాని స్వామి అంటున్నారు, లోకం నిన్ను బాధిస్తుందని అంటున్నావు కాదు, లోకం నిన్ను బాధించట్లా, లోకం పైన ఉన్నటువంటి నీ రాగ ద్వేషములే నిన్ను బాధిస్తున్నాయి. రాగము కావాలని కోరుకోవటం, ద్వేషము వద్దనుకోవటం, ఈ రాగ ద్వేషములు ఎప్పుడైతే ప్రపంచంలో పెట్టుకున్నావో అవి నిన్ను బాధిస్తున్నాయి, కానీ ప్రపంచం బాధించట్లా, విషయాలు బాధించట్లా, విషయముల పట్ల రాగద్వేషములు బాధిస్తున్నాయి. అందువల్ల ఈ రాగద్వేషములు నీ దుఃఖానికి కారణం అని తెలుసుకో. ఈ రాగద్వేషములు వలననే నీ బహిర్ముఖుడు అవుతున్నావని గుర్తించు. ప్రపంచం అంతా తెలుస్తున్నది, విషయాలని వింటున్నాను, నోటితో అంతా మాట్లాడుతున్నాను, పాదములతో సంచారం చేస్తున్నాను, హస్తములతో పనులు చేయగలుగుతున్నాను, లోపలున్న పరమాత్మ మాత్రం తెలియటల్లే. లోపలున్నటువంటి ఆత్మతత్వం మాత్రం అనుభవంలోకి రావడల్లే. ఎందువల్ల? రాగద్వేషముల వల్ల. కనుక రాగద్వేషముల వల్ల బహిర్ముఖము అవుతుంది మనసు. ఏ క్షణమునైతే రాగద్వేషములు పూర్తిగా నిర్మూలనం గావిస్తామో అప్పుడు మనసు అంతర్ముఖమై, మనసు పలచబడి, అహంకారము బాగా క్షీణించి ఆత్మదర్శనము, ఆత్మానుభవం అవడానికి అవకాశం ఉంది అని స్వామి చెప్తారు. అయితే దీనికి ఏం చెయ్యాలి? ఈ తర్వాత ప్రశ్న. ఏదన్నా చెయ్యి, స్వామి చెప్పింది ఒక్క మాట, ఎవరిని కూడా అనుకరించవద్దు. దయచేసి ఆధ్యాత్మికంలో ఈ విషయాన్ని గుర్తించాలి. ఒకరి మార్గము మరొకరికి వర్తిస్తుంది అనుకోవటం పొరపాటు. ఒకరికి ఉన్నటువంటి అవగాహన మరొకరికి ఉంటుంది అనుకోవడం పొరపాటు. ఎవరిని అనుకరించవద్దు. ఎందువల్ల? మనకు జన్మ సంస్కారము బట్టి, సాధన బట్టి, పరమాత్మ అనుగ్రహం ప్రకారము మనకు ఉండేటువంటి సంఘమును అనుసరించి, ప్రారంభాన్ని అనుసరించి మనకు ఒక్కొక్క మార్గము నిర్దేశింపబడుతుంది. ఒకరికి కర్మ మార్గం ఆనందంగా ఉంటుంది, ఒకరికి భక్తి మార్గం పరమానందంగా ఉంటుంది, ఒకరికి జ్ఞానయోగమే పరమ విశిష్టంగా కనపడుతుంది. ఏది గొప్ప, ఏది గొప్ప అంటే ఏమవుతుంది? ఏదో గుర్తించండి, అన్నీ ఒకటే. అందువల్ల ఆధ్యాత్మికంలో ఎవరి మార్గంలో వారు అనుసరిస్తారే తప్ప మన ప్రకారం అనుకరణ అనేది నిషేధము. స్వామి మాటలే చెప్తున్నాను మీకు. ఒక చక్కని ఉదాహరణ చెప్పారు స్వామి. ఒక కాకి ఉందిట. ఆ కాకి ఒకరోజున అనుకున్నది, నేను మాత్రం హంసలాగా నడవలేనా, ఉష్షంటే ఎగిరిపోవాల్సిందేనా, నేను షోక్గా నడవగలను అనుకున్నది. అనుకోని ఏం చేసింది ఈ కాకి? అనుకుంటోంది హంసలాగా నడవాలని. హంసలాగా నడవాలి, నేను ఎందుకు పారిపోవాలి, నేను ఒయ్యారంగా నడవగలను అనుకున్నది కాకి. అనుకోని ఏం చేస్తున్నది? హంసలాగా ఠీగా నడుస్తున్నది. అలా అలా నడిచి పాత బుద్ధి పోలే, తపమని ఎగిరింది అక్కడి నుంచి. అందువల్ల అనుకరణలో ఏమవుతుంది? మనం ఇతరులను అనుకరించలేకపోగా మనకున్నది కూడా పోతుంది. అందువల్ల అనుకరణ ఆధ్యాత్మికంలో అనుసరణీయము కాదు అన్న విషయం స్వామి మనకు చెప్తూ వచ్చారు. జీవితంలో ప్రధానంగా ఈ సాధనా మార్గంలో ఉన్న మనం అంతా గుర్తుంచుకోవాల్సిన విషయం ఉంటుంది. మంచి జరిగినా చెడు జరిగినా, సుఖం సంప్రాప్తిచ్చినా దుఃఖం ఎదురైనా, ఇదంతా ప్రారంధాన్ని అనుసరించి వస్తాయి. ఒకడు ఎంత ప్రయత్నం చేసినా రోజు గడవడమే కష్టంగా ఉంటుంది. ఒకడు కొద్ది ప్రయత్నంతో లక్షాధికారి అయిపోతాడు. ఒకడు ఎంత చదివినా ఈ జన్మలో పాస్ అవటం ఉండదు. ఒకడేదో వానాకాలం చదువు చదివినా టకటక డిగ్రీలు వచ్చేస్తాయి వాడికి. ఎక్కడి నుంచి ఇదంతా? మనకు వచ్చేదంతా ప్రారంభం అనుసారం ఈ దేహానికి మంచి చెడు సుఖము దుఃఖం అన్నీ సంప్రాప్తిస్తుంటాయి. దీన్ని నువ్వు చేయగలిగింది లేదు, ప్రారంభ ప్రకారం జరుగుతోందంతా. దీన్ని మనం మార్చలేము. స్వామి అంటారే, ఎన్ని విద్యలు నేర్చిన ఏమి ఫలము, నొసట రాత తప్పింప ఎవరి తరము. ఇక్కడ రాసించాడు ఒకేసారి, దాన్ని ఎవరు మారుస్తారు? కనుక నొసటి రాత తప్పింప ఎవరి తరము. మరొక సందర్భం ఉన్నారు స్వామి, కర్మదాట వశమా నరుడా కర్మదాట వశమా అని. మన ప్రారంభానుసారం జరగవలసిన విషయాలు జరుగుతాయి, దాన్ని మనం దాటలేము. ఆ ప్రయత్నం కూడా సరి అయింది కాదు. అయితే ఒకటి మాత్రం చెయ్యాలి, అది ఏది? ప్రారంభానుసారము అనుభవాలు పొందేది ఎవరు అని గుర్తించు. కష్టము ఎవరికి వచ్చింది, నష్టము ఎవరికి వచ్చింది, సుఖం ఎవరు అనుభవిస్తున్నారు, దుఃఖం ఎవరు అనుభవిస్తున్నారు తెలుసుకో. ఈ అనుభవాలన్నీ నీ మనసుకే, అనుభవాలన్నీ నీ దేహానికే. దేహమనోబుద్ధి చిత్త అహంకారములకు మాత్రమే ఈ సుఖదుఖములు జయాపజయములు కష్ట నష్టములన్నీ వస్తున్నాయి అని తెలుసుకుంటే అసలైన ఆత్మకి ఇవి సంబంధం కావు అని గుర్తిస్తే ఇంకంతే, నీవు మహాజ్ఞాని అయిపోయినావు. సుఖానికి పొంగవు, దుఃఖానికి కురుంగవు. నీకు పుణ్యము లేదు, పాపము లేదు. ఎందువల్ల? ఈ పుణ్యపాపములు మనస్సునకు సంబంధించినవే, సమస్త కర్మలు మనస్సునకు సంబంధించినవే, అసలైన నీకు కాదు. దీనికి చక్కని ఉదాహరణ చెప్పారు స్వామి. ఒకడు రోడ్డు మీద నడుస్తున్నాడు, వాడి నీడ ఉన్నది. ఆ నీడ రాళ్ల గుట్టల మీద పడింది, రాళ్ళు కంకర రాళ్ళు దాని మీద నీడ పడింది. ఇంకా నడుస్తున్నాడు, మురిక్కాల మీద వాడి నీడ పడింది. ఇంకా ముందుకు నడుస్తున్నాడు, ఇసుక దిబ్బల మీద వాడి నీడ పడింది. వాడు అలా నడుచుకుంటూనే పోతున్నాడు. నీడ రాళ్ల గుట్టల మీద పడినా, కాలవల పైన పడినా, ఇసుక దిబ్బ మీద పడినా వీడు హాయిగానే ఉంటాడు. అయ్యో నా నీడ మురికాల్లో పడిందని ఏడుస్తుంటాడు ఎవడైనా? నా నీడ మట్టి పైన పడిందో అని ఏడుస్తాడా? నీడ దేని మీద పడితే నీకు సంబంధం లేదు. అదే రీతిగా దేహము మనసు అనుభవించేటువంటి ఈ ద్వంద్వములన్నీ కూడా నీవైన ఆత్మకు సంబంధించినవి కావు అని గుర్తించడమే ఆధ్యాత్మిక తత్వము, ఆధ్యాత్మిక సాధన. సాధన అంటే ఇదే, నాకు చెందేవి కావు, జరిగేవన్నీ ప్రారంభానుసారము దేహము అనుభవిస్తున్నది అని గుర్తించాలి.